మంచం వేసుకుని రుక్మిణీదేవితో రెండర్రా అని ఆ గుమ్మానికి ఎదురుకుండా కూర్చుంటాడా? కానీ ఈయన కోసం కూర్చుని ఉన్నాడు. అంటే ఇతన్ని ఎంత అనుగ్రహించాడో ఆలోచించండి. దర్శనం అలా ఇచ్చాడనమాట. నిజానికి అంతఃపురం ఎక్కడో లోపల 25 అంతస్తులు దాటిన తర్వాత ఆఖరి గదిలో ఉంటుందిట. అక్కడ ఉండవలసిన కృష్ణుడు ఈయన కోసం ఎదురుగుండా కూర్చున్నాడనమాట.
ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరిగుణ సాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు.
కుచేలుడు దర్శించుకున్న శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇలా ఉందన్నారు. ఆయన ఇందీవరశ్యాముడు. ఇందీవరం అంటే నల్ల కలువ పువ్వు. నల్ల కలువ పువ్వు ఏ రంగులో ఉందో కృష్ణుడు ఆ రంగులో ఉన్నాడు. ఇంద్రుడి యొక్క నమస్కారాలు అందుకునే ఆ పరమాత్మ కరుణాస్వరూపుడు. ఆయన బుగ్గలు నిరంతరం కాంతితో వెలిగిపోతున్నాయి. కౌస్తుభమనే మణి మెడలో వేసుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటి వాడు ఆ పరమాత్మ. ఎవరైనా ఒక్కసారి నమస్కరిస్తే వారి కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు. అందుకే కామిత మందారుడు అంటే కోరిన కోరికలు తీర్చే వారికి కల్పవృక్షం వంటివాడు. నడుము సింహం నడుము వంటిదైంది. సన్నగా హర్యక్షం వలె ఉంటుందట. హర్యక్ష నిభమధ్యుడు అంటే సింహము నడుము వంటి నడుము కలిగిన వాడు. అఖిల లోకాలు ఆయననే ఆరాధిస్తూ ఉంటాయి. ఘన చక్రహస్తు సుదర్శన చక్రాన్ని ధరించిన పరమాత్మ ఆయన. జగత్తులో బాగా ప్రసిద్ధికెక్కినవాడాయన ప్రసిద్ధికెక్కినవాడాయన నిరంతరం గరుత్మంతుని మీద ఎక్కి తిరిగేవాడాయన. పట్టు వస్త్రం ధరించిన వాడాయన, అది కూడా పసుపు రంగు వస్త్రం ధరించిన వాడాయన. ఆదిశేషుడి మీద శయనించే పరమాత్ముడాయన. తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు. చెవులకి మకర కుండలాలు ధరించాడు. అందంగా మాట్లాడతాడు ఆయన. మాట్లాడుతూ ఉంటే సంగీతం పాడుతున్నట్టుగా ఉంటుంది. నిరూపమాకారుడు. ఇక ఆకారాన్ని దేంతో పోల్చలేమట. అంత అందగాడనమాట. సాధారణంగా ఒక అందగాడిని ఇంకో అందగాడితో పోలుస్తూ ఉంటాం కదా. ఎవడన్నా అందంగా ఉంటే మన్మధుడిలో ఉన్నాడనో, నలకోబరుడిలో ఉన్నాడనో, ఇంద్రుడి కొడుకు జయంతుడిలో ఉన్నాడనో, లేక వసంతుడిలో ఉన్నాడనో పొగుడుతూ ఉంటారు. కానీ ఆయన్ని ఎవరితో పోలుస్తాం? అందుకని ఎవరితో పోల్చడానికి వీలుగానంత అందగాడు. ఆయనతో ఇతరులను పోల్చాలి తప్ప ఆయన ఇతరులతో పోల్చలేమట. ఎవడన్నా తెలివి తక్కువవాడు సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రం అండి మా దొడ్లో ఉన్న చెరువు అంత ఉందండి, నల్ల చెరువు అంత ఉందండి అని ఎవడన్నా అంటాడా? అది తెల్లబోయినవాడు అంటాడు. కానీ నల్ల చెరువు ఎక్కడా, దీని బతికి ఎక్కడా, సముద్రం ఎక్కడా? కాబట్టి కృష్ణుడిని పట్టుకొచ్చి సామాన్యుడితో పోల్చలేం గనక ఆయన నిరుపమాకారుడు. నిరంతరం దుగ్ధసాగరంలో పాలసముద్రంలో విహరిస్తాడు. సమస్త సద్గుణములకు నిలయం యాదవ కులమనే సముద్రములో జన్మించిన చంద్రుడాయన. వ్యాపకం తప్ప అంతటా వ్యాపించి ఉండేటటువంటి దివ్య లక్షణములు కలిగిన వాడు కాబట్టి విష్ణు అన్నారు. మహాకాంతిస్వరూపుడాయన. ఈ లైట్లు ఉన్నాయంటే కాసేపు వెలిగితే టప్పని పేలిపోతాయి, మీరు మేము ఉడికి పడతాం. ఈ లైటింగ్ ఇంతవరకే పరిమితం. ఆయన రోచిష్ణుడు. సమస్త లోకాలలో వ్యాపించిన తళ తళతళ మెరిసిపోయే కోటి సూర్యుల కాంతితో ఉంటాడు. పోని కోటి సూర్యుల కాంతి కదా అని ఆ వేడికి కాలిపోతామా? ఈ లైట్లు మీద పెడితే కాసేపు ఉన్నాక మన మొహం వేడెక్కుతుంది. ఆ వేడి తగ్గించుకోవడానికి మళ్ళీ నెత్తి మీద చల్లదనం పెట్టుకోవాలి. కానీ ఆయన అలా కదట. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో ఉంటాడట. అటువంటి వాడు గనక రోచిష్ణుడు అన్నారు. జిష్ణుడు. ఆయనకి విజయము తప్ప అపజయము లేదు. నిరంతరం విజయం పొందుతాడు ఆయన. సహిష్ణు సహనగుణం కలిగిన వాడు. అటువంటి ఆకర్షణ స్వరూపుడైన కృష్ణ పరమాత్మను చూచి దగ్గరికి వెళ్ళొచ్చా, వెడితే ఏమన్నా అనుకుంటాడా అని కొంచెం సంకోచిస్తూ ఒక్కొక్క అడుగు అలా వేస్తున్నాడు అనమాట ఆయన. కని డాయంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషీభూతాంగు జీర్ణాంబరు ఘనతృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై డిగంతల్పమున్. చూచాడు కృష్ణుడి దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాడో లేదో, ఈలోపు కృష్ణుడు ఆయన చూచాడు. అక్కడ రాశారు పోతన గారు, దళత్కంజాక్షుడు అన్నారు. దళత్కంజాక్షుడు అని ఎవరినంటారో తెలిసినా, కంజాక్షుడు అంటే తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన వాడు. కృష్ణుడి కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయట. కానీ అలా అనకుండా దళత్, కదులుతున్న తామర పువ్వుల వంటి, కదులుతూ మెరిసిపోతున్న తామర పువ్వు రేకుల్లో ఉన్నాయట కళ్ళు. అనగా శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుండి చూడగానే, ఆ మిత్రమా వచ్చావా అని ఒక్కసారి కళ్ళు ఇలా కదిల్చాడనమాట. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు మన కళ్ళు ఎప్పుడు విప్పారతాయి? అవతల వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఓ వచ్చావా అని కొంచెం కళ్ళు ఊపుతాం, తలకాయ ఊపుతాం. ఆ వచ్చిన వాడి మీద మనకి ఏమాత్రం ఆసక్తి లేకపోతే దౌర్భాగ్యుడు వచ్చాడని కదలం. ఇప్పుడు ఈ కృష్ణుడి కళ్ళు కదులుతున్న తామర పువ్వులు అయిపోయాయట, మెరిసే కళ్ళలో మెరుపు వచ్చింది. అందుకని అంత మాట వాడాడు. ఊరికే అర్థం చెబితే ఉపయోగం లేదు. దళత్కంజాక్షుడు అనడం ద్వారా ఆయన చూపులలో వచ్చిన వాడి మీద ఎంత ప్రేమ మెరిసిందో ఆలోచించండి. అందుకని ఆ మిత్రుడిని చూడగానే ఓహోహో వచ్చాడని ఒక్కసారి కళ్ళు బాగా ఊపేశాడు. ఆ పేద విప్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ విప్రుడు ఎలా ఉన్నాడు ఆ సమయంలో? అశ్రాంత దరిద్ర పీడితుడు. ఆయనకి దేనికైనా రిటైర్మెంట్ ఉంటుందిట, ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంది. ఏదో ఇప్పుడు గవర్నమెంట్ ధర్మాన్ని 60 ఏళ్ల దాకా ఉద్యోగం చేస్తాడు హాయిగా. కానీ రిటైర్మెంట్ లేనటువంటిది కుచేలుడి దారిద్ర్యమునకు, అంటే కుచేలుడి దరిద్రం ఆయన విడిచిపెట్టడం లేదన్నారు. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ టు కుచేలాస్ దరిద్రం అని. అందుకని అశ్రాంత దరిద్ర పీడితుడు, ఎప్పుడూ విడిచిపెట్టనటువంటి విశ్రాంతి లేని దారిద్ర్యముతో పీడింపబడుతున్నాడు. అంత మహాబాధపడ్డాడనమాట దారిద్ర్యంతో. అటువంటి వాణ్ణి కృషీభూతాంగు, తిండి సరిగ్గా లేకపోతే ఏమైపోతే అవయవాలన్నీ చిక్కిపోయి ఎముకలు కనపడుతున్నాయి, డొక్కలు లోపలికి పోయాయి, కుళ్ళిపోయిన బట్టలతో ఉన్నాడు, పరమదరిద్రంతో బాగా డొక్కలు ఎండిపోయి అస్థిపంజరంలో ఉన్నాడు. మీరు పాతకాలం సినిమాలు చూడండి ఎప్పుడైనా సరే, సత్యనారాయణ మహాత్మ్యం అని ఒకటి ఉన్నది, 1965లోనో 1964లోనో తీశారు. అందులో మొట్టమొదట వ్రతం చేసిన ఓ బ్రాహ్మడు ఉంటాడు కాశీలో, ఓ దరిద్రుడు. వాడి వేషం ఎవరి చేత ఇచ్చారో గానీ వాడు చూస్తే అలా అస్థిపంజరంలో కనబడతాడు అనమాట. ఈ కుచేలుడి వర్ణన వచ్చినప్పుడల్లా ఆయన కనబడతాడు మనకి. ఈసారి ఒకసారి బాగా చూడండి, నిన్న నేను మీ అందరిచేత సత్యదేవుని సుందర రూపుని పాడించిన పాట అందులో అదే అద్భుతమైన పాట అనమాట. అసలు వ్రతం యొక్క మహిమను అంత బాగా పాడాడు ఘంటసాలవారు అందులో. అదో పక్కన పెడితే అంతలాగా అస్థిపంజరంలా చిక్కిపోయి ఉన్నట్టు ఆయన. జీర్ణాంబరున్, జీర్ణమైపోయిన చిరిగిపోయిన పాడైపోయిన బట్ట కట్టుకున్నాడు. ఘన తృష్ణాతుర చిత్తు, బాగా నడిచొచ్చాడేమో, దాహంతో పీడింపబడుతున్నాడు. మంచిరీళ్ళు మంచిరీళ్ళు అనుకుంటూ వచ్చాడనమాట. హాస్య నిలయున్, అతన్ని చూస్తే అంత నవ్వుకుంటా అనమాట. ఇదేంటారు ఇలా ఉన్నాడు మరీ పిచ్చాళ్ళగా అని ఎవరన్నా అతన్ని చూస్తే వేషాన్ని చూచి సామాన్యులు నవ్వుతారట. అటువంటి వాణ్ణి ఖండోత్తరీయున్, అంటే ఉత్తరీయం పైన వేసుకున్న కండువ కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది. అలా ముక్కని కండువాగా వేసుకున్న వాణ్ణి కుచేలుణ్ణి అల్లంతనే చూచి, ఎక్కడో దూరంగా చూచి సంభ్రమ విలోలుండైడిగెంతల్పమున్, వెంటనే సంతోషంతో తొట్టుపాటుతో అబ్బా మిత్రమా వచ్చావటోయ్ అని తాను కూర్చున్న పరుపు మీద నుంచి చెంగున కిందకి దూకేశాడు. మహావేగంగా వెళ్ళాడు. కరవర్తి నెదురుగాదని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం దోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టి తన తల్పమునన్, ఎంతో ప్రేమగా ఎదురుగుండా వెళ్ళాట. వెడితే వెళ్ళాడు. చెమటతో చిరిగిపోయిన బట్టలతో కుళ్ళు కంపుతో ఉన్నవాడిని చూడగానే మనం ఏం చేస్తాం సహజంగామా? లోకల్లో ఎవడైనా మిత్రమా మరీ అసహ్యంగా ఉన్నావు, ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు, ఒక స్నానం చేసి మంచి బట్టలు కట్టుకురా, డ్రెస్ చేంజ్ చేసుకురా, లేదా కాళ్ళు కడుక్కురా అని ఆ తర్వాత పిలుస్తాం. కానీ కృష్ణుడు అలా కదట, ఆ చెమట కంపుతో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి పరిరంభణమాచరించి కౌగిలించుకున్నాడు. అందుకని ఆయన్ని భగవంతుడు అన్నారు. ఆ ప్రేమ అటువంటిది. అంతేగాని బా ఏమిటయ్యా ఈ కంపు, ముందు స్నానం చేసిరా ఆయన, ఆ తర్వాత మాట్లాడదాం, నేను చూడలేకపోతున్నావు అన్నవాళ్ళు ఎంతోమందిని చూశాను కాబట్టి చెబుతున్నాను. ఆయన ఎంతో ప్రేమతో పరిరంభణం చేసి కౌగిలించుకుని బంధు స్నేహ ఎక్కువ స్నేహంతో తీసుకొచ్చాడు. వాళ్ళు మామూలు స్నేహం కాదు ఇక్కడ, బంధు స్నేహం అంటే బంధు అనే శబ్దం వరకు మిక్కిలి మిక్కిలి స్నేహముతో ఆయన్ని తీసుకొచ్చి తన పరుపు మీద కూర్చోబెట్టాడు. పక్కన చెరికత్తులు ఉంటారు కదా, వాళ్ళు తెల్లబోయారు. ఇదేంటండి, పరుపు చూస్తే బంగారం రంగులో ఓ మెరిసిపోతుంది, దుప్పటి మీద కూర్చుంటే కంపు అయిపోదా అని. ఆయనకి ఆ కంపు ఇష్టంట. నా స్నేహితుడి కంపు నాకు ఇంపు, ఎందుకంటే వాడు నా భక్తుడు. ఈ బోడి పరుపు వాడపు ఉంటుంది, రేపు పోతుంది, కానీ నా మిత్రుడు దొరకడుగా అని ఆ కుళ్ళు శరీరాన్ని, ఆ చెమట శరీరాన్ని పట్టుకొచ్చి తన పరుపు మీద, తన మంచం మీద కూర్చోబెట్టాడు. ఇలా కూర్చోబెట్టేవాడు ఈ లోకంలో ఎవడనో ఉన్నాడా మీలాంటి మహాత్ముని పక్కన పెడితే? ఎంత అద్భుతమైనటువంటి ప్రగాఢమైన లక్షణం అండి అసలు ఇది. ఇవి మనం తెలుసుకోవలసినవి, మహాత్ముల్ని చూసి నేర్చుకోవలసింది అదనమాట. ఎంత గొప్పవాడు వచ్చినా సరే, పద్మాగర్ గారు వచ్చారండి, అబ్బాబా ముందు బయట కాళ్ళు కడుక్కోండి అంటారు అమాయకులు కొంతమంది. గురువుగారు లోపలికి వస్తేనే అప్పుడు కాళ్ళు కడగాలి, అసలు శాస్త్రం అది. కానీ సహజంగా లోకంలో ఎక్కడైనా సరే ప్రయాణం చేసి వచ్చినామండి, ప్రయాణం చేసి వచ్చారు, ఆ బట్టలు ఇప్పి తర్వాత రండి అనడం ఒక ఆనవాయితీ. పరమాత్ముడు ఆయన్ని తన పరుపు మీద అలాగే కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేమన్నాడు, తర్వాత చేతిలోకి చెయ్యి తీసుకుని, మిత్రమా నువ్వు ఇప్పుడు కాసేపు మాట్లాడకు, నేను నీ పాద పూజ చెయ్యాలి అని అలా సైగ చేయగానే ఆదిలక్ష్మీదేవి రుక్మిణీదేవి బంగారపు పళ్ళెం తెచ్చింది. బంగారపు పళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టించేట. అమ్మ స్వయముగా రుక్మిణీదేవి బంగారపు చెంబుతో నీళ్లు పోస్తూ ఉండగా ఆయన ఈ కుచేలుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు అంటే ఆ కుచేలుడి యొక్క భాగ్యం ఎటువంటిది ఆలోచించండి. అందరూ కృష్ణుడి కాళ్ళు ఎప్పుడు కడుగుదామా అని చూస్తారు, దొరక్కగానే దొరికితే మీరందరూ కృష్ణుడి కాళ్ళు విడిచిపెడతారండి. ఆ కాళ్ళే విడిచిపెట్టట్లేదు, వద్దు బాబాయ్ కాళ్ళను ముట్టుకోకుండా దండం పెట్టండి అంటే గోల్డ్ ఇట్టి గిల్లి గిల్లి గిల్లి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా శ్రీనివాస్ అంటాడు అనమాట, ఏమిటండి రక్కులంటే అందరూ దండం పెట్టేసి ఇంతంత గోల్డ్తో పైగా మాయిదాది. ఆ గోళ్లలో ఏమున్నాయో తెలియదు, అయినా సరే నేను తట్టుకుంటున్నాను. అంత కృష్ణుడు కాకపోయినా సగం కృష్ణుడు అనుకోండి, కానీ దయచేసి ఇంక మీద కాళ్ళు ముట్టుకోకుండా ఆ గోళ్లతో నన్ను పీడెత్తకుండా ఉంటే అసలు అది పెద్ద భక్తి. కానీ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అందరూ తన పాద పూజ చేస్తే తానేమో కుచేలుడి యొక్క పాదాలు ఆ నీళ్లతో కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని ఆహా నేను ధన్యుణ్ణి అన్నట్ట. మహాత్ముల యొక్క లక్షణాలు అవి గనక. ఆ తర్వాత ఏం చేశాడు, మల్లయ్య జమ్మేన జొబ్బిల్ల నల్లది అంత శ్రమము వాయంగ తాళ వృంతమున వెసరి. ఒళ్ళంతా చెమట పోయేలాగా గంధం పూశాడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా శరీరం అంతా సుగంధ ద్రవ్యాలు పూశాడనమాట, మంచి గంధం పూశాడు. ఆ తర్వాత రుక్మిణీదేవి చేతిలో ఉన్న తాటాకు విసినకర్ర తీసుకున్నాడు. తాళ వృంతము అంటే తాటాకు విసినకర్ర తీసుకుని ఇలా విసిరాడు. అప్పటికి ఆయనకి చెమట అంతా తొలగిపోయింది. తర్వాత నోట్లో కాస్త పాయసాన్నం పోశాడు, తాంబూలం కూడా ఇచ్చాడు. ఏమి తాంబూలం అండి, సువాసనతో ఘుమ ఘుమ ఘుమలాడిపోతున్న తాంబూలం, దిక్కుమల కారాకిళ్ళి కాదు, చక్కని తాంబూలం నోట్లో పెట్టాడు. పూర్వం అందరికీ పిలకలు ఉండేవి కదా, అందుకని సిగయందు సురభి కుసుమ మాలికలు తురిమి మంచి మల్లెపూల దండలవి పట్టుకొచ్చి పిలకలో పెట్టి అలంకారం చేశాడు. ఇప్పుడు ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసి, మెడలో ఉన్నటువంటి దండలు వేసి, జడలో కూడా సిగలో కూడా మల్లెపూల దండలు వేయగానే ఈ బ్రాహ్మడి శరీరం మీద ఉన్న పాత కంపంతా పోయి సువాసన రావడం మొదలుపెట్టింది. అసలు ఇంతెందుకు కృష్ణుడు కౌగిలించుకుంటే ఇంక మురికేమిటి? ఆ మురికి ఎప్పుడో పోయి శరీరం అత్యంత ఆహ్లాదకరంగా అయిపోయింది ఆ మహాత్మునికి. ఆ తరువాత అతని పక్కనే తాను కూర్చుని అదే పరుపు మీద రుక్మిణి కాస్త విసురుతూ ఉండని అమ్మవారి చేత విసిరించేట. ఈ ఆడవాళ్ళు ఉంటారు కదా పక్కన సేవలు చేసే దాసీ జనం, వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని, అసలు వీడు ఎవడండి, ఏం పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడండి, తన్న మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగా దలంపక యదు ప్రవరుండెదురేగి మోదముందనుకగా కౌగలించి ఉచిత ప్రకరంబుల సేవ చేయుతున్ వినయమునన్ భజించే ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. ఆహా, ఈ బ్రాహ్మడు ఎంత అదృష్టవంతుడు, పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాడో, లేకపోతే సమస్త లోకాలు ఏ కృష్ణ పరమాత్మని నిరంతరం సేవిస్తున్నాయో, ఏ కృష్ణుడి దర్శనం కోసం బ్రహ్మాది దేవతలు తహతహలాడతారో, అటువంటి పరమాత్ముడు కృష్ణుడు తన మృదువైన పరుపు మీద రుక్మిణీదేవితో కూర్చునున్నాడా? కూర్చునున్న సమయంలో వీడు వచ్చాడా? రాగానే రుక్మిణిని పక్కకి తోసేసి తాను పరుగు పరుగును వెళ్లి ఆ చెమట శరీరాన్ని కౌగిలించుకుని శరీరాన్ని పవిత్రంగా మార్చి విసినికర్రతో లక్ష్మీదేవి చేత ఈయనకి వేవనలు విసిరిస్తున్నాడు. నోట్లో ఇంత అన్నం పెట్టాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, పక్కన కూర్చున్నాడు, కౌగిలించుకున్నాడు, కబుర్లు చెబుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఏ ఈ లోకంలో ఎంత గొప్ప సేవకుడు కూడా ఇంత సేవ చేయట. డబ్బుచ్చుకున్న సేవకులు ఇలా సేవ చేస్తున్నారండి? చేయడం లేదు. ఎంత వినయముగా సేవిస్తున్నాడు ఈ కృష్ణుడు. ఈ బ్రాహ్మడు మామూలు వాడు కాదు, ఎంతో అదృష్టవంతుడనమాట. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంది. ఏమి తపంబు చేసే నొకో ఈ ధరణీ దివిజోత్తముడు తొల్బామున. ఇక్కడుంది అసలు రహస్యం. ఏం తపస్సు చేశాడో ఈ బ్రాహ్మడు అన్నారు. ఆ తపస్సు ఇప్పుడు కాదట, తొల్బామున అంటే పూర్వజన్మలో. ఈ జన్మలో చేస్తే కృష్ణుడి దర్శనం అంత తేలిగ్గా లభించదు. ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో మహాతపస్సు, కఠోర తపస్సు చేసి ఉంటాడు. పద్మాగర్ గారి పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో ఫోన్ మాట్లాడు ఉండడు. ఆ తపస్సు చేయడం వల్ల, ఫోన్ మాట్లాడకుండా వినడం వల్ల ఆ పుణ్యం పెరిగి ఇప్పుడు ఈ జన్మలో కృష్ణుడి యొక్క దర్శనం అయ్యింది. అంచేత మధ్యలో ఫోన్ మాట్లాడితే కృష్ణుడి దర్శనం అవదు, యమధర్మరాజు గారి దర్శనం అవుతుంది. నేను చెప్పలే, వ్యాసుడు చెప్పాడు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఇతడు పూర్వజన్మలో ఏ తపస్సు చేశాడు? లేకపోతే యోగి విస్ఫురదుపాశకుడై తనరారు ఈ జగత్సామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు. ఈ మహనీయమూర్తికి ఎనయే ముని పొంగవులెంతవారలు. సందేహం లేదు. లేకపోతే ఎంత తపస్సు చేసి ఉండకపోతే యోగేశ్వరేశ్వరుడు నిరంతరం తపస్సు చేసి కూడా చూడలేని కృష్ణుడిని చూడగలిగాడు. సనకసనందనాది యోగులు నిరంతరం, కృష్ణ ఒక్క 10 నిమిషాలు నీ సేవ చేసుకుంటాం, ఆ భాగ్యం ఇమ్మంటే ఇప్పుడు కుదరదంటాడు ఆయన. అసలు దర్శనమివ్వడు, దొరకడు ఆయన, వాళ్ల హృదయములలో కూడా కనపడడు. అటువంటి మహానుభావుడు దగ్గరకు వచ్చి ఆయన పరుపు మీద కూర్చున్నాడా? వాళ్ళ ఆవిడేమో నిలబడిందా? ఆవిడేమో తాటాకు విసిరికరతో ఈయనకి విసరడమా? రుక్మిణీదేవికి మనం విసరాలి, ఆవిడ భర్తకి తప్ప ఎవరికీ విసరదు. అటువంటిది రుక్మిణీదేవి చేతికో తాటాకు విసిరికర్రిచ్చి ఈయన మిత్రుడు ఇలా విసురు అంటున్నట్టు ఆయన. కాబట్టి యోగులకు కూడా అందని భాగ్యం ఈయనకి వచ్చింది. ఈయన సందేహము లేకుండా ఈ మహనీయమూర్తి చాలా గొప్పవాడు, యోగులందరికంటే గొప్పవాడు. ఏదో పుణ్యం ఉంది అతనికి, ఇతన అదృష్టం ఏమిటో అని వాళ్ళలో వాళ్ళు రహస్యంగా గొసగొసలు పోతున్నారు, గజిబిజైపోయారు. అడగలేరు, అడగకుండా ఉండలేరు. ఎవరన్నా కొంతమంది ఉంటారండి బాబు గురువుల పక్కన, వాళ్ళకి ఎవరన్నా వచ్చారంటే ఎంక్వైరీ అనమాట. గురువు గారి గదిలోకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటావు, గురువు గారికి ఏం దక్షిణ ఇచ్చారు, ఈ పెచ్చు ఉంటుంది కొందరికి. ఆ గుజగుజలు అంటారు, అడగలేరు, అడగకుండా ఉండలేరు. అంటే ఆ రోజుల్లో కృష్ణుడు అంతఃపురంలో కూడా కొద్దిమంది చెలికెత్తులు ఉన్నారు. ఏం చేస్తాం, కలియుగం అప్పుడు ఇప్పుడు కూడా ద్వాపరయుగం చివరి పాదం, కలియుగ ప్రారంభము అన్నట్టుగా ఉందన్నమాట. ఇలా గొజగొజలు వాళ్లలో వాళ్ళు పోతూ ఉంటే కృష్ణుడు వాళ్ళని అలా చురుగ్గా చూసినట్టే చూసి వాళ్ళు లోపల లోపల కొనుక్కున్నా ఆయనకి తెలుస్తుంది. ఆయనకి తెలియకుండా ఏం ఉండదు. చాలా మందికి అనుమానం కృష్ణుడికి ఎలా తెలుస్తుందని. అవేం కర్ణ పిశాచాలక్కర్లా, అసలు ఆయన కర్ణాలన్నింటిలో ఉన్న ఇంద్రియ శక్తి ఆయన కదా. ఆయనే ఒక ఋషికేశుడు, ఇంద్రియాధిపతి. అందువల్ల అన్ని చూసి వాళ్ళని వారిస్తూ ఇప్పుడు కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు తెచ్చుకున్నట్టండి ఆయన. సఖ్యుహు ప్రియస్య విప్రరిషేహే అంగ సంగాతి నివృతః ప్రీతో వ్యముంచత్ అబ్బిందూన్ నేత్రాభ్యాం పుష్కరే క్షణః. కృష్ణుడు ఎటువంటి వాడు? పుష్కరముల వంటి కళ్ళు కలిగిన వాడు. పుష్కరములు అంటే తామర పువ్వులు, తామర పువ్వులు లాంటి కళ్ళు. తామర పువ్వు మీద వర్షం పడితే ఏమవుతుంది? ఆ పువ్వులోంచి నీళ్లు కిందకు కారతాయి. ఆనందంతో శ్రీకృష్ణుడి యొక్క తామర పువ్వుల్లాంటి కళ్ళల్లోంచి, రెండు కళ్ళల్లోంచి అప్పు బిందూన్ అంటే నీటి బిందువులు అలా కింద కారిపోతున్నాయట. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇది ఆనంద వర్షం, బాష్ప వర్షం. తామర పువ్వుల్లాంటి కళ్ళల్లో నుంచి ఆనంద వర్షం కురిసిందనమాట. ఎందుకంటే ఈ పేద బ్రాహ్మడి శరీరమును కౌగులించుకోవడం వల్లట, మిత్రుడి మీద ఉన్న ప్రేమ వల్ల. అంగ సంగ అతి నిర్వృత, చుట్టూత వీపు చుట్టూత ఇలా చేతులు వేసి కౌగులించుకుంటే దానికి నిర్వృత్తమని పేరన్నమాట. కౌగులించుకోవడం కూడా రెండు రకాలు. ఇలా పైపైన చేయేస్తారు కొంతమంది, ఈయన అలా కాదు, పూర్తిగా రెండు చేతులతో వీపును కూడా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు కదా. ఆ లాక్కోవడం వల్ల ఆయన శరీరం పూర్తిగా ఈయనకి తగలడం వల్ల మిత్రుడి యొక్క స్పర్శతో ఇంత ఆనందం అనుభవించట్టు ఆయన. ఆ మిత్రుడికి మతిపోయింది, నా బ్రతుకు ఏమిటి, నా శరీరం ఏమిటి, అసలు నన్ను చూస్తే ఎవడానికి కౌగులించుకోవాలనుకుంటాడా, చీపో మిత్రమా అంటారు. అటువంటిది ఆయన కౌగిలించుకుని ఆనందం అనుభవిస్తున్నాడు. ఆ మహాత్ముడి యొక్క లీలలు ఇవి అని గ్రహించాట. అప్పుడు శ్రీకృష్ణుడు మిత్రుడి యొక్క చేతిని చేతిలోకి తీసుకుని కాసేపు అలా నిమిరాడు. ఎందుకు నిమిరాడో తెలుసా? నిమరగానే అప్పటి వరకు ఆయనకున్న 68 ఏళ్ళు అప్పటికి కుచేలుడు వయస్సు ఇంచుమించుగా. ఎంత వయస్సులో ఆయన పడినటువంటి దారిద్ర్య బాధ వల్ల శరీరం కృశించిపోయిందే, ఆ కృశమంతా పోయి కొన్ని కోట్ల జన్మల యొక్క తపశ్శక్తి ఆయనలో చేరి అద్భుతమైన ఆరోగ్యంతో ఆనందంతో శరీరం సంపూర్ణంగా సౌందర్యంతో నిండిపోయిందనమాట. కృష్ణుడు అంతటి వాడు చేత్తో ఇలా అంటే ఏమవుతుంది మరి, ఆ మొత్తం ఆ ఎముకలు కూడా అన్నీ మారిపోయాయి. ఇప్పుడు నిజంగా కుచేలుండి చూస్తే వాళ్ళ ఆవిడ కూడా గుర్తుపట్టలేదు, అంత అందంగా తయారైపోయాడు ఆయన. ఈ పిలక గిలక అన్నీ పోయి నల్లని ఒత్తైన జుట్టు వచ్చి పట్టు పీతాంబరాలు వచ్చేసి ఆయనకి. మళ్ళీ ఆ పీతాంబరం అంటే పశుపత్తే బట్టే, కృష్ణుడి యొక్క బట్టలు ఎలా ఉంటాయి అటువంటి బట్టలతో అపూర్వమైన ఆరోగ్యంతో తయారయ్యాడు. అది ఇంకా ఈయనకి తెలియదు, ఉత్సాహం వస్తోంది కానీ తన శరీరం ఇంత అందంగా మారిన విషయం ప్రస్తుతానికి ఇంకా కుచేలుడికి తెలియదు. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూడగలిగారు. ఆ తర్వాత, మిత్రమా ఎలా ఉన్నావు, నీ మనస్సులో కామక్రోధాదులు ఏమీ కనబడడం లేదు నాకు, ఏదో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్టున్నావు తప్ప డబ్బు వ్యామోహం నీలో ఉన్నట్టు నాకు అనిపించలేదు, అదో పక్కన పెట్టు. మనిద్దరం కలిసి గురువుగారి దగ్గర చాలా కాలం చదువుకున్నాం, 64 రోజులు గురువుగారింట్లో నువ్వు నేను ఎంతో ఐకమత్యంతో కలిసి ఒకే చోట నిద్రించి కలిసి ఒకే చోట అధ్యయనం చేసి ఒకే చోట భోజనం చేశావు. నువ్వు నేను బలరాముడు ముగ్గురు స్నేహితులమైనా బలరాముడు కొంచెం గంభీరంగా విడిగా వెళ్ళిపోయేవాడు, మనిద్దరం మాత్రం ఒకే మంచం మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఆ రోజులు గుర్తున్నాయా? నాహమిద్యా ప్రజాతిభ్యాం తపసోపశమేనవ తుష్యేయం సర్వభూతాత్మ గురు శుశ్రూషయాయత. ఇక్కడ ఒక మాట చెప్పాడండి కృష్ణుడు, యజ్ఞం చేస్తే నన్ను మీరెవరు సంతోషపెట్టలేరు, అంటే యజ్ఞాల వల్ల నేను సంతోషం పొందను, పొందను అంటే యజ్ఞం మానేమని కాదు, అంటే యజ్ఞములు కూడా అంత నన్ను ఆనంద పెట్టలేవు, తపస్సు చేసిన వాడిని కూడా నేనంత గొప్పగా అనుగ్రహించను, ఇంకా ఎన్నో ఇంద్రియ నిగ్రహాలతో ఎన్నో దాన ధర్మాలు చేసిన వాడిని కూడా అంత దగ్గరికి తీసుకోను. నేను ఎవరిని దగ్గరికి తీసుకుంటానో తెలుసా, గురు శుశ్రూష చేసిన వాడిని మాత్రమే దగ్గరికి ముందుగా తీసుకుంటాను. గురువుకున్న విలువ ఇంకెవరికి లేదు. గురు శుశ్రూషయాయత అంటే గురువుగారి శుశ్రూష చేసిన వాడి మీద నేను చూపించినంత కనికరం ఇంకా తక్కిన కార్యములు చేసిన వాడిని నేను పట్టించుకోను. తీర్థయాత్ర అంటే గురువుగారితో ఉంటేనే యాత్ర, స్నానం అంటే గురువుతో చేస్తేనే యాత్ర. ఇదంతా కూడా కృష్ణుడు 1-2 సార్లు చెప్పాడు. ఇవాళ మనం పుష్కర స్నానం చేసాం అంటే గురువుగారు పక్కనుంటే ఆ పుష్కర స్నానంలో ఏమీ లేకపోయినా 1,00,000,000 ఫలితం ఇస్తుందట, గురువుగారు లేకపోతే అది జలమాత్రంతు అన్నాడు. ఇందులో మీరు ఈసారి ఇంటికి వెళ్ళాక భాగవతం అని ఉంటుంది, అందులో శ్రీకృష్ణుడు చాలా అత్యద్భుతమైన 2 మాటలు చెప్పాడు. గ్రహణ స్నానం చేశాడు, ఆ గ్రహణ స్నాన ఘట్టంలో వారి పిచ్చివాళ్ళలారా, గురువుగారి సేవ గురువుగారితో మహాత్ములతో ఋషులతో కలిసి వెడితే అప్పుడు గ్రహణ స్నానం చేస్తే గ్రహణ స్నానం చేసినట్టు, పుష్కర స్నానం చేస్తే పుష్కర స్నానం చేసినట్టు, ఒంటరిగా వెళ్ళి స్నానం చేస్తే ఇంత పెసరే వస్తుంది ఫలితం, మహాత్ముల వల్ల నీటికి ఆ శక్తి వస్తుందని చెప్పాడు. అందుకని పూర్వం ఏం చేసేవారన్నమాట, ఎవరన్నా గ్రహణానికి స్నానానికి ఎడుతున్నా లేక ఎవరన్నా పుష్కరాలకు గురువులు ఎడుతుంటే వాళ్ళని అనుసరించి వాళ్ళు స్నానం చేశాక ఆ నీళ్ళల్లో దిగితే ఆ నీళ్లు మన శరీరానికి తగిలితే అనేక కోటి తీర్థముల స్నాన ఫలితం వస్తుంది. నారదాదులు కృష్ణుడితో యజ్ఞం చేయించారులండి వసుదేవుడితో అప్పుడు అన్నమాట. ఒకసారిగా చాలాసార్లు చెప్పాడు కృష్ణుడు భాగవతంలో. వీలుంటే మీరు గీతా ప్రెస్ వాళ్ళు భాగవతం వేశారు, అది కేవలం 560 రూపాయలకు మొత్తం భాగవతం శ్లోకం తాత్పర్యం వేశారు, అద్భుతంగా వేశారు. అసలు నిజంగా గీతా ప్రెస్ అంటే ఎంత గొప్పదండి వాళ్ళు, మహానుభావులు అండి వాళ్ళు. ఈ భారతదేశానికి వైశ్యులు ఒక వరం, అందరూ వరమే నేను కాదనడలేదు, కానీ వైశ్యులు తమ ధనాన్ని ఇలా పుస్తకాలకు వినియోగించారు. గీతా ప్రెస్ ఆయన గాంధీ గారికి కొంచెం దూర బంధువు. ఆయన్ని ఓ రోజు గాంధీ గారు పిలిచి ఆ వానర్ గారిని, ఆ రోజుల్లో నీ డబ్బు ఈ ఎంతైనా ఖర్చు పెట్టుకో నీ సొంతానికి, కానీ కొంత డబ్బుని మాత్రం పుస్తకాల కోసం కేటాయించు, ఈ పుస్తకాలమ్మగా వచ్చిన డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో సొంతం వ్యాపారానికి వాడకు, ఇది కేవలం పుస్తక వ్యయానికే వాడు, ఆ పుస్తకములు కూడా పురాణాదులే వేయించు అని చెప్పగా అప్పటి నుంచి అందులో మాట వరసకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండదు తెలుసిన మీకు, పుస్తకాలు వేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు, ఏ అడ్వర్టైజ్మెంటు వద్దు. ఉదాహరణకి ఎవడో బ్రాందీ చేసా అమ్ముము అని దాని మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఈ బ్రాందీ మీద వచ్చే డబ్బుతో పురాణం ఏం చేస్తావు, కాబట్టి అడ్వర్టైజ్మెంట్ లేకుండా చేయమని చెప్తే కొన్ని తరాలుగా అలా చేస్తున్నారట ఆ కుటుంబం వాళ్ళు. అసలు ఎవరిస్తారండి 560 రూపాయలకి ఇంత పుస్తకం అసలు పట్టుకొచ్చి. అందుకని మీరందరూ నిజమైన భక్తులైతే, గురుభక్తి కలిగిన వాళ్ళైతే, భాగవతం మీద భక్తి కలిగి ఉంటే గీతా ప్రెస్ వాళ్ళమ్మే రామాయణం భాగవతం అందరూ తలో చెట్టు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పూజించండి చాలు, చదవక్కర్లా, కనీసం ఇంట్లో ఉంటే చాలు, ఇంట్లో ఉంటే కూడా పుణ్యమేనా అని మీరు ఎవరైనా అడగచ్చు. అది ఆ మాటే చెప్పాడు, పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్ధంచ కామంచ మోక్షంచ లభతే నరః. వ్యాసుడు సుకుడి ద్వారా చెప్పించాడు, నాయనా నీకు చదువు లేకపోయినా నీ ఇంటిలో భాగవతం అనే పుస్తకాన్ని ఇంటిలో పెట్టి పూజించు, యద్గృహం అంటే ఏ గృహమునందు పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం. ఏ ఇంటిలో నిత్యము భాగవతం అనే పుస్తకము పూజింపబడుతుందో ఆ ఇల్లు ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగింటికి నిలయం. నాలుగో మోక్షం ఎవరికి రాదు, కానీ భాగవతాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే మోక్షం కూడా వస్తుందన్నాడు. అందుకని ఈ సంవత్సరం బోడీగా సత్యనారాయణ గారిని మీరు కొనుక్కురండి అని చూపించమన్నాను. కొండం కదా, నాకు చూపిస్తే నేను నమ్ముతానని కానీ ఆయన పాపం వెంటనే కొనుక్కొచ్చారు. మీరు కొనుక్కోండి, సెట్టు పెట్టుకోండి. శివపురాణము, భారతము, భాగవతము, రామాయణం, ఈ నాలుగు శ్లోకం తాత్పర్యం. అసలు ఆ డబ్బులకి ఇవాళ కానీ గట్టిగా మాట్లాడితే ఒక 500 రూపాయలు పెడితే కుటుంబం సినిమాకి వెళ్ళదు. కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతాయి. 560 రూపాయలకి భాగవతం ఇస్తున్నారు, మోక్షం ఇస్తున్నారు మనకి వాళ్ళు, ధర్మార్థకామ మోక్షాలు ఇస్తున్నారు. ఆ పుస్తకాలు కొంటే ఆ షాపుకి మనం మళ్ళీ ఇంకో పుస్తకం వేయడానికి ఎంతో కొంత ఒక రూపాయి ఇచ్చినట్టు. అసలు వాళ్ళకి ఇచ్చేదే ఉందండి, వాళ్ళ సబ్సిడీ మీద ఇస్తున్నారు, అది వేరే విషయం. మనం ముందు తరిస్తాం. కాబట్టి ఇక మీదట ప్రతి ఇంటిలో మీ ఇంట్లో భాగవతం, భారతం, రామాయణం ఉంటే నాకు ఎప్పుడో నచ్చితే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను. భారత భాగవతాలు లేని వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంటికి పిలిచినా రాను పొరపాటును కూడా. ఇది ఒక కంకణం కట్టుకున్నాను నేను. ఎవరైనా పాదపూజకి రమ్మంటే ఆ ఇంట్లో ఈ 3 గ్రంథాలు ఉన్నాయండి, మీరు చెప్పినట్టు గీతా ప్రెస్ వాళ్ళు కొన్నాము అంటే మాత్రం గ్యారంటీగా ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా సరే అవకాశం చూసుకొస్తాను. అలాగని అందరూ కొన్ని రేపు పొద్దున పెట్టుకుని రేపే రావాలంటే మళ్ళీ యాతన్నాం కానీ. కాబట్టి అందరిళ్లలో భాగవతం ఉండి తీరాలి. అంత గొప్ప పుస్తకం ఎందుకు చెప్తానంటే అందులో చెప్పాడు తీర్థస్నానము చెయ్యాలంటే పక్కన సాధువులు ఉండాలి అని చెప్పారు. అందుకని మహాత్ములు అలా వాళ్ళ చేత స్నానం చేయిస్తారు. ఇప్పుడు ఆయన చెప్పాడు గురు శుశ్రూషయాయథ, గురు శుశ్రూషకి నేను పొందినంత ఆనందము ఇంక దేనికి పొందను. మన ఇద్దరం గురువుగారి దగ్గర 64 రోజులు చదువుకున్న రోజులు గుర్తున్నాయా? గురువుగారి భార్య ఎంత గొప్పది. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుతురునిచ్చే గురువుగారి దగ్గర చదువుకుంటున్నామంటే ఆ రోజుల్లో గురువుగారి భార్య యొక్క అనుగ్రహమే. ఆవిడ మన ఇద్దరిని ఎంతో ఆదరించి కడుపు నిండా అన్నం పెట్టేది. ప్రతి విద్యార్థిని నాయనా నువ్వేం తింటావు ఏమి తింటావు అని అడిగి ఆకలికి తగిన అన్నం పెట్టి ఆదరించిన మహాత్మురాలు ఆవిడ. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, కాలక్షేపం కోసమా? ఇంతలో మిత్రమా, మనం గురువుగారి దగ్గర ఉండగా ఒకరోజు ఒక ఘటన జరిగింది గుర్తుందా అని అడిగాడు. ఆ ఘటన అద్భుతమైన ఘటనట. తెల్లవారితే ఇంట్లో ఒక యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞానికి గురువుగారు దర్భలు తేవడం మర్చిపోయాడు. అందుకని వెంటనే సాయంకాలం వేళ ఇంచుమించుగా ఇంకో 2-3 గంటల్లో సూర్యుడు అస్తమిస్తాడనగా కుచేలుణ్ణి కృష్ణుణ్ణి పిలిచి గురువుగారి భార్య అడవికి వెళ్ళి దర్భలు తండిన ఆయన అందిట, కాశీ దగ్గరున్న అడవిలో. వీళ్ళు కాశీలో చదువుకున్నారు కదా అనగానే వీళ్ళిద్దరూ ఆ రోజుల్లో గురువుగారు ఏం చెప్పినా వెంటనే చేసేవారండి. పూర్వం గురువులు చెప్పారంటే అలా చేసేవారు. ఇప్పుడా ఏమండి 40 రోజులు పురాణం ఏంటంటే మధ్యలోనండి మా మనవడ పుట్టినరోజండి వెళ్ళనండి అంటారు. ఇది కలియుగం యొక్క లక్షణం. కానీ పూర్వం అలా కాదు, గురువుగారు చెప్పారు అంటే ఇక ప్రాణం పోయినా కదిలేవారు కాదు, ఆ కాలమే వేరు. అందుకే వాళ్ళు మహాత్ములు అయ్యారు. సాయంకాలం చీకటి పడుతూ ఉంటే నాయన కృష్ణ కుచేల అడవికి వెళ్ళి దర్భలు తండి అంటే మేము భయపడుతున్నామని ఒక్క ముక్క అనకుండా 9 ఏళ్ల పిల్లలు వాళ్ళు, కృష్ణుడికి 9 ఏళ్ళు అతనికంటే కుచేలుడు కొంచెం పెద్దవాడు అనుకోండి, ఇద్దరు కలిసి అడవికి వెళ్ళిపోయారట. తీరా అడవిలో చాలా దూరం వెళ్ళి దర్భలు కోస్తున్న సమయంలో ఆకాశం అంతా వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా ఎండకు వస్తున్న వాతావరణం అంతా పోయి ఘుమఘుమారావ సంకుల ఘోరజీ మూత పటల సంచన్న ప్రభాగ మగుచు చెటుల ఝంఝా నిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధ మగుచు విద్యోతమానోగ్ర ఖజ్జ్యోత కిరణ జిద్విద్యుజ్జుతి ఛట విభవ మగుచు అడరి జడి గురి వస్తుగోచరంబుగాని ఎట్లుండ మనము నవ్వానదడిసి. అది వాతావరణం అంతా అలా మారిపోయిందట. హఠాత్తుగా ఆకాశం అంతా నల్లని మేఘములతో నిండిపోయింది. ఆ నల్లని మేఘాలు కూడా ప్రపంచ ప్రళయ కాలములో లోకాలను నాశనము చేసే పుష్కలవర్త సంవర్తక మేఘాలతో నిండిపోయింది. ఆ నల్లని మేఘాలు ఆకాశం అంతా ఆవరించి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉండగా అంటే పిడుగులు పడిపోతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి. ఆ శబ్దానికి కంగారు పడిపోయినటువంటి కాకులు కొంగలు మొదలైనటువంటి పక్షులన్నీ కీ సుభాసుమంటూ అరుస్తూ ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి పోతున్నాయి. ఈ గాలికి పక్షులు కూడా రాలిపోయాయిట ఎగరలేక. మహాభయంకరమైన నల్లని మబ్బులు, తెల్లని కొంగలు బారులు కట్టేశాయి అన్నమాట. అందుకే ఈ చదివే దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లీశ్వరులో నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో. పోతన గారి కవిత్వం యథాతథంగా పాటలో పెట్టుకోవచ్చు మనం, అంత బాగా రాశాడు ఆయన. ఇంకొకళ్ళకి అవకాశం అవ్వకుండా రాశాడు. ఈ విధంగా కొంగలు కూడా బారులు బారులు తిరిగి ఈ గాలికి తట్టుకోలేక కుప్పకూలిపోతూ ఉండగా అంతలోనే భయంకరమైన మెరుపు తీగలతో పాటు పిడుగులు కూడా పడుతూ ఉండగా ఏనుగులు తమ తొండముతో నీళ్లు విడిచిపెడుతూ ఉంటే ఎంత ధారగా దబ దబ శబ్దముతో నీళ్లు కింద పడతాయో అలా నీరు కింద పడిపోతూ ఉండగా మెరుపు తీగలు ఒకేసారి కొన్ని లక్షల వోల్టుల కాంతితో వెలిగిపోతూ ఉండగా ఆకాశము నుంచి సూది మన మోపేంత ఖాళీ కూడా లేకుండా వర్షం కురవడం మొదలుపెట్టింది. అసలు కటిక చీకటి అయిపోయింది. క్రమంగా మొదట్లో మెరుపు తీగలున్నాయి, పిడుగులున్నాయి, క్రమక్రమంగా వర్షం 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 కుంభవృష్టి తప్ప మన మోపినంత ఖాళీ కూడా లేదు ఆకాశంలో. దాంతో ఎక్కడా ఏం కనబడలా. కటిక చీకటి దిక్తటాలని అలముకున్నది. ఆ కటిక చీకట్లో చలిగాలి ఓ పక్కన, వర్షం మొత్తేస్తోంది, తిండి లేదు, అడవిలో ఎటెళ్లాలో దారి తెలియదు. మన ఇద్దరం ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకు తిరిగాం గుర్తుందా. అమ్మ బాబో బిస బిస ఎప్పుడు విసరెడి వడిచేత వడకు విడువక మనము పసచెడి మార్గము కానక మసలితి మంతటను అంశుమంతుడు పొడిచిన. అంతకంతకీ చలిగాలి వేసింది, కొట్టేస్తోంది వర్షం మనల్ని. ఆ వర్షం కొడుతుంటే వీపులు పగిలిపోయేటండి. రాళ్లతో కొడితే ఎలా ఉంటుందో, మంచుగడ్డలతో కొడితే ఎలా ఉంటుందో, అటువంటి వడగళ్ల వారిలో మన శరీరాలు స్తంభించిపోయాయి, కడుపులు తరుక్కుపోయాయి, తట్టుకోలేకపోయాం. ఇంతలో ఏది గొయ్యో ఏది నుయ్యో ఏది గట్టో తెలియకుండా పేకలోతు నీరు ప్రవాహంగా వెళ్ళిపోయింది. అడవిలో కంఠం దాకా నీరు వచ్చిందంటే ఎంత నీరు వచ్చిందో ఆలోచించండి. ఆ సమయంలో ఏమైపోయింది, నీళ్లకి పావులన్నీ పుట్టల్లోంచి బయటకు వచ్చి కొట్టుకుపోతూ వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోతున్నాయట. పావులు మీద నుంచి పోతూ ఉంటే అప్పుడు కూర్చొని కృష్ణ కృష్ణ బాబోయ్ పావులు అంటూ ఉంటే ఈ కృష్ణుడు పావులు పక్కకు విసిరేసేవాట. ఇటువంటి ఎన్నో పావులతో ఆడుకున్నవాడైనా ఆయన పడుకునేదే పావు మీద అసలు, అందుకని తీసి అవతలు పారేసి రక్షించాడు. ఇంతలో కుచేలుడు చేయి గట్టిగా పట్టుకున్న సమయంలో కుచేలుడు గోతులు ఇరుక్కుపోయాడు. మునిగిపోతుంటే ఆ చెయ్యొచ్చుకులాగట. కృష్ణుడు పడిపోతే చెయ్యొచ్చుకుని కుచేలుడు లాగాడు, కుచేలుడు పడిపోతే కృష్ణుడు లాగాడు. చేతంటే ఆ వర్షంలో ఇంతవరకు నీరు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కోసారి గోతులుంటాయి అడవుల్లో, నూతులుంటాయి, అందులో పడిపోతూ ఉంటే ఒకళ్ళొకళ్ళు రక్షించుకున్నారట. మార్గము కనబడలేదు. ఈ విధంగా రాత్రి తెల్లవార్లు భయంకరమైన కాళరాత్రిగా మారిపోగా రాత్రి ఆ వర్షంలో మార్గం కనబడక పిచ్చెక్కినట్టు తిరిగాం మనం. ఇంతలో తెల్లారింది, అంశుమంతుడు పొడిచన్, సూర్యుడు పొడిచాడు. తెల్ల తెల్లవారెడ్డి వేళన్ కల కలమని కూసె పక్షి గణ మెల్లెడలన్ మెలమెలని ప్రొద్దు పొడుపున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్. తెల్ల తెల్లవారే వేళ పక్షులు కలకలా కూశాయి, ఆకాశం ప్రశాంతమయ్యింది, మేఘాలన్నీ చల్లా చెదరైపోయాయి. సూర్యభగవానుడి కిరణములు భూమి మీద పడగానే తెల్లని వెలుగు నేలని పరుచుకున్నది, చలి క్రమంగా తగ్గింది, జలప్రవాహం తగ్గింది. ఆ సమయంలో మంచి పొద్దుపొడుపులో ఎటు వెళదామా ఏమిటా అని మనం చూస్తున్నాం. ఈలోపు అక్కడ గురువుగారు పాపం బెంగపెట్టుకుని భార్యతో అన్నట్ట, అయ్యయ్యో సాయంత్రం పూట ఎవరైనా పిల్లల్ని అడవికి పంపుతారా అంటే ఇంకా 3 గంటలు ఉంది కదా అనుకున్నానండి అందుట. ఈ అడవుల్ని నమ్మడానికి లేదు, చీకట్లో వాళ్ళు ఏం దారి తప్పారో, ఈ వర్షంలో ఏమైపోయారో, ఆ పిల్లలు ఏమైనైతే నేను బతకగలనా అని ఏడ్చుకుంటూ ఆ వర్షంలో ఈయన బయలుదేరాట కర్రోటు పుచ్చుకుని. అంటే గురువుగారు కూడా నిద్రపోలేదు, గొడుగు వేసుకుని బయలుదేరితే గొడుగు ఎగిరిపోయింది, కర్ర పుచ్చుకుని కుచేల కృష్ణ నాయనా కుచేల కృష్ణ అని వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఆయన తెగ తిరిగేసేటండి రాత్రంతా. అలా ఉండేవారు గురువులు అనమాట. పిల్లలు యాత్ర పడిపోతూ ఉంటే ఇంట్లో కూర్చోలేదు, పొద్దున్న వెతుకుదాం అనుకోలేదు ఆయన, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఆయనే వెతుక్కుంటూ తెల్లవారులు తిండి లేక అలమటించిపోయి తిరిగట్ట పాపం. అప్పుడు సాందీపని మన చొప్పరయుతును వచ్చి వాన సోకునను తెప్పిరిలుటగని ఖేదం బొప్ప తెలం పలికెనకట ఓ వటులారా. అప్పుడు సాందీపని తెల్లవారులలో వెతుక్కుంటూ వచ్చి మొత్తం మీద సూర్యోదయ సమయంలో మనల్ని దూరంగా చూడడంతో కన్నీడు పెట్టుకుని నాయనా నాయనా పిల్లలారా అని ఎంతో దుఃఖంతో పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన కన్నీళ్లతో మన తలకాయలను తడిపాడు. అసలే రాత్రికి వర్షంతో తడిసిన శిరస్సు మళ్ళీ కన్నీళ్లతో తడిపాడు ఆయన. ఎంత దుఃఖం పొందాడంటే చచ్చిపోయిన వాళ్ళు బతికితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం వచ్చింది ఆయనకి. రాత్రి అంతా ఆయన గుండె పట్టు కూర్చున్నాడు, ఏమైపోయారో ఈ పిల్లలు, ఎలాగ వీళ్ళు లేకపోతే అని. ఆ ప్రేమ వల్ల ఇప్పుడు వాత్సల్యంతో అన్నాడు, కటకట ఇట్లు మా కొరకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడనుంది తిరి. కావున శిష్యులు మా రుణంబు నీగుటకిది కారణంబు సమకూరడి బోయట మీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతులు. నాయనలారా ఎంత ఇబ్బంది పడ్డారు, ఇంక మీదట ఎప్పుడైనా నేను చెప్పినా అమ్మగారు చెప్పినా చీకటి పడ్డాక మాత్రం అడిగి వెళ్ళకండి, మేమేదో తెలియక అమాయకత్వంతో చెప్పేస్తాం. పనులు చెప్పడం గురువుగారి లక్షణం, చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి అంటాడు. కానీ వాళ్ళు అలా ఆలోచించి చేస్తే వాళ్ళు శిష్యులు ఎందుకు అవుతారు? సర్లే ఏదో అయ్యింది, నా కోసం రాత్రంతా నిద్ర లేక తిండి లేక ఈ భయంకరమైన వర్షంలో అడవుల్లో నానా బాధపడ్డారా? గురువుగారు రుణం తీర్చుకున్నారు నాయన. ఇదిగో నేను మనస్ఫూర్తిగా నా తపశ్శక్తి మీకు ధారపోస్తున్నాను, ఇక మీదట మీకు శుభములవుగాక. ఏమేమవ్వాలో దీవించాడు ఆయన. సమకూరుడు ఓ ఇట మీద ఇక మీదట మీకు అన్నీ వచ్చుగాక. ఏమేమిటది? విస్ఫుట ధన బాగా డబ్బొచ్చుగాక. తర్వాత బంధు, డబ్బు ఎప్పుడైతే వస్తుందో బంధువులు గ్యారంటీగా వస్తారు. మన దగ్గర డబ్బు ఉంటే అందరూ మన చుట్టాలే కదా. పేదరికంతో ఉన్నప్పుడు వీడు నా బంధువు అని ఎంతమంది వస్తారో చూడాలి. దార భార్య వచ్చుగాక మీకు. పాపం కుచ్చేలుడు కదా వచ్చింది రండి, బంధువులు లేరు డబ్బు లేదు కానీ దార వచ్చింది. బహుపుత్ర అది గ్యారంటీగా వచ్చింది ఆయనకి, అందుకని బహుపుత్రులు కలుగురుగాక. విభూతి జయాయురున్నతులు ఇంకా విభూతి ఐశ్వర్యం లభించుగాక, జయము కలుగుగాక, ఆయుష్ పెరుగుగాక, కీర్తి పెరుగుగాక అని దీవించాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా కృష్ణుడి కథ అంతా ఎందుకు చెప్పాడో? ఒరే నాయన, ఆనాడు మనం గురువుగారికి సేవ చేశాం, ఆ గురువుగారి దీవెన వల్లే నేను ఇంతవాణ్ణి అయ్యాను, ఆ గురువుగారు నిన్ను దీవించారు, కాకపోతే నీకు ఆలస్యంగా ఇప్పుడు ఫలిస్తోంది. గురువుగారి దీవెన ఫలించింది కాబట్టే జగద్గురువు అయిన నా దగ్గరకు వచ్చావు. చెప్పకుండా చెప్పడం అంటారు, లేకపోతే కాలక్షేపానికి ఇంత కథ అంతా పాత కథ అంతా చెప్పాలా? గురువుగారి దీవెన ఉన్నవాడి జాతకం బాగుపడుతుంది. గురువుల యొక్క మహిమని చెప్పడంలో కృష్ణుడు అందివేసిన చెయ్యి. గురువు మహిమ చెప్పడానికి ఇంత పాతక చెప్పాడు. ఆనాడు మన గురువుగారు మనస్ఫూర్తిగా విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతులు ఇవి మీకు వచ్చుగాక అని దీవించాడు. గురువుగారి వాక్యం వ్యర్థం కాదు, ఒక్కొక్కప్పుడు మన యొక్క భక్తి వల్ల తొందరగా లభిస్తాయట. గురువులు ఆశీర్వదించినా మీలో చిత్తశుద్ధి ఉంటే ఆ ఆశీర్వచనం వెంటనే ఫలిస్తుంది, చిత్తశుద్ధి లేకపోతే కొంచెం ఆలస్యంగా ఫలిస్తుంది. కాబట్టి నీకు ఇప్పుడు ఫలించబోతోంది, అందుకే నా దగ్గరకు వచ్చావు అని చెప్పకుండా చెప్పి. ఇప్పుడు అర్థమైందా ఆ గురువుగారి దీవెన ఎంత మహాత్ముడు అనగానే వెంటనే ఆయనే ఉన్నాడు తెలుసా, కృష్ణ గురుభక్తి అంటే నీకు ఎంత గొప్పదో, అసలు నీ మనసులో గురువుల మీద ఎటువంటి అభిప్రాయం ఉందో మళ్ళీ విన్నాను నీ దగ్గర. నీలాంటి మహాత్ముడు ఎక్కడ ఉండడం, ఎందుకంటే పేరుకి ఇతరులను గురువుగా భావిస్తున్నావు కానీ గురుడనగా నీకు నెవ్వడు, త్రిజగద్గురుడవీవుగాక అన్నాడు ఆయన. నీకు అసలు ఎవరయ్యా గురువు? జగద్గురువువి నువ్వు, త్రిజగద్గురుడివి. భూలోకంలో పుట్టాక గురు శిష్య న్యాయలీల కొలిచితి వేడకన్. గురు శిష్య న్యాయం అని ఒక న్యాయం ఉన్నది గనక, శిష్యుడు గురువుగారిని సేవించి తరించాలి గనక, గురువుని పూజించకుండా ఎవడూ గొప్పవాడు అవ్వకూడదు అని లోకానికి చెప్పడం కోసం నువ్వు జగద్గురువు అయ్యుండి ఒక గురువుని పట్టుకుని పాదసేవ చేసి తరించావు. లేకపోతే నీకు గురువు ఏమిటి? సమస్త లోకాలు నీలో పెట్టుకున్న మహానుభావుడివి, అందరికీ గురువు నువ్వు, నువ్వు చెయ్యని లీలలంటూ ఉన్నాయా అనగానే అన్నీ విన్న కృష్ణుడు, ఇప్పుడు ఇతడు ఇంతకాలం నా దగ్గరికి డబ్బు కోసం రాలేదు, ఇప్పుడు కూడా తనంత తాను రాలేదు, వాళ్ళ ఆవిడ బలవంతం చేయగా బయలుదేరాడు, ఇప్పుడు ఇతనికి ఏమిద్దాము? ఇక్కడ ఇతనికి ఓ పెద్ద సమస్య ఒకటి ఉంది. గురువుగారు దీవించినా కూడా దేవుని ఇంతకాలం ఎందుకు ఫలించలేదో చెప్పమంటారా? కొన్నే ఫలించి చాలా కాలం క్రితం గురువుగారి భార్య వీళ్ళిద్దరూ కలిసి చదువుకుంటున్న రోజుల్లో 4 గుప్పిళ్ళు అటుకులు వేయించి నేతిలో వేయించి కొంచెం ఉప్పు కారం సమవాళ్ళలో తల్లి, కొంతమంది ఉప్పు కారం చల్లరు సరిగ్గా చల్లరు, చల్లకపోతే అటుకులు కావు తింటే ఇబ్బంది వస్తుంది, చక్కగా చల్లి వేయించి నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అని 4 గుప్పిళ్ళు అటుకులు ఇచ్చిందిట. కుచేలుడికి ఆ పూట కొంచెం ఎక్కువ ఆకలేసింది, పై కుర్రాడు కదండి ఆయన, అందుకని ఈ 4 గుప్పిళ్ళు అటుకుల్లో మళ్ళీ కృష్ణుడికి ఏం పెడతాం అని వెంటనే ఏం చేశాడు, ఆ పళ్ళెం గుచ్చుకుని పైన ముసుగేసుకుని దుప్పటి ముసుగేసుకుని ఓ దుప్పటి కప్పేసుకుని పట్టపగలు ఆ లోపల పడుకున్నట్టుగా పడుకుని గుటుక్కు గుటుక్కుని అటుకులు తినడం మొదలెట్టాడు. ఈ అటుకులు నవ్వులుతూ ఉంటే కరకరలాడతాయి కదా, నేతిలో వేయించిన అటుకులు భలే కరకరలాడతాయండో తిని చూడండి ఈసారి. ఈ కరకర శబ్దానికి వాడు ఒక్క గుప్పిడి తిన్నాడు అంతే. ఈలోపు కృష్ణుడు వచ్చి, మిత్రమా దుప్పటి ఎందుకు కప్పుకున్నావంటే కొంచెం చలి జ్వరం వచ్చిందిలే అన్నట్ట. ఓహో, భవిష్యత్తులో నీకు అలాగే వచ్చుగాక అని అడిగిన. అదనమాట దరిద్రమైన జ్వరం. ఆ తర్వాత మరి లోపల వచ్చి కటకటా శబ్దం వస్తుంది, ఏంటంటే పళ్ళు కటకటలాడుతున్నాయి చలికి అన్నట్ట. ఓహో, అలాగే కటకటలాడిపో తిండికి అని అడిగిన. భగవంతుడి దగ్గర మరి వేళాకోళం ఏమిటి? అలాంటి వేళాకోళం అని వాళ్ళందరికీ ఆ ప్రతిఫలం ఎప్పుడొకప్పుడు తపావం తగులుతుంది అనమాట. నాతో పాటు చాలా కాలం క్రితం ఓ శిష్యుడు వచ్చాడు. వాడు చీటికి వాటికి ఎప్పుడు చూసినా అప్పరదర్తి ఎక్కేవాడు. ఏమిటా అని చూస్తే తర్వాత అసలు రహస్యం అర్థమైంది. పైనుంచి కిందకి నాకు జంతిక మొక్కలు నెత్తి మీద పడ్డాయి. వాళ్ళ ఆవిడ మంచి జంతిక మొక్కలు వేసి ఇచ్చింది, నేతి జంతికలు. ఈ జంతికలు నాకెక్కడ పెట్టాలోనని గొంతుకి దాకా ఆయనే తింటూ గంట గంటకి పైకి ఎక్కడం, రెండు జంతికలు తినడం, మళ్ళీ కిందకి రావడం, మంచినీళ్ళు తాగడం. ఏమిటయ్యా పైన చేస్తానంటే, ఏముందండి పైన కూర్చొని రామకోటి రాసుకుంటున్నాను అన్నాడు ఆయన. పైగా రామకోటిట జంతికలు. నిజంగా చెప్పమంటారా, తప్పమని అబద్ధం ఆడిన తర్వాత హఠాత్తుగా ఆయన జీతం జీతం పోయిందండి. నరసాపురంలో పనిచేసేవాడు ఆయన తెలుగుపడ్డట్టుగా, జీతం మొత్తం కట్ట కట్ట కింద పోయింది 1999 నాకు పరమశిష్యుడు, మంత్రోపదేశం పొందిన శిష్యుడు, పెద్దవాడు వయసులో, బాగా పాడతాడు ఆయన. వెంటనే ఆయన గొల్లును గోలెట్టి ఇది జరిగి ఇంటికి వెళ్ళగానే నైమిషారణ్యం నుంచి వస్తూ ఉండగా ఈ అబద్ధం ఆడడం, జంతికలు తినడం, మొత్తం డబ్బు పోయింది. పరిగెత్తుకొచ్చి ఏంటనండి అన్యాయం చేశాను, అబద్ధం ఆడానండి, జంతికలు ఇస్తే ఒక్క జంతికి మీకు పెట్టచ్చు కదా, అసలు నిజంగా నేను తింటానా, కానీ అబద్ధం ఆడడం వల్ల తగిన ఫలితం. తర్వాత నేను జాలిపడి విషయం తెలుసుకుని అందరి దగ్గర కొన్ని పురాణాలు చెప్పించి మొత్తం మీద ఆయన జీతం అనిపించాను కూడా చెప్తుంటే, లేకపోతే ఆయన నెల గడిచే అవకాశం లేదు. ఆయన పైకి ఇల్లు కట్టుకున్నాడు లోన్ పెట్టి, ఇప్పుడు ఎలోన్ అయిపోయాడు. అందుకని ఏదో సాయం చేసిన అది వేరే విషయం పక్కన పెడితే, చిన్న చిన్న విషయములకు పెద్దల దగ్గర అసత్యం ఆడడం వల్ల కొంపలు ములుగుతాయి. ఎప్పుడు ఇలాంటి ప్రమాదం వస్తుంది. హాయిగా తింటే జంతికలు తిన్నామని చెప్పండి, ఐస్ క్రీమ్ తింటే తిన్నామని చెప్పండి, లేదా డబ్బులు పుచ్చుకుంటే పుచ్చుకుంటామని చెప్పండి, ఇంక ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల ఎప్పుడూ మనకి లాభము. అసత్యము ఎప్పుడూ కూడా ప్రమాదమే. ఎవరితోడు ఆడకూడదు, సామాన్యులతో ఆడితే అంత పెద్ద ప్రమాదం రాదు, కానీ పెద్దలతో, గురువులతో అసత్యం ఆడితే, జగద్గురువులతో అసత్యం ఆడితే దాని ఫలితం చాలా కాలం అనుభవిస్తాం. ఇప్పుడు కృష్ణుడి దగ్గర అబద్ధం ఆడాడు కదా, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన దారిద్ర్య బాధలో పూర్తిగా ఇరుక్కుపోయాడు. పెళ్ళయి ఎన్నాళ్ళు అనుభవించాడు మరి, ఒక్క గుప్పిడు అటుకులు ఎంత చేసి. అదే కృష్ణ ఆకలిస్తోంది 4 గుప్పిళ్ళు తిన్నా అంటే కృష్ణుడు కాదంటాడా ఆ పరమాత్ముడు. ఆయన దగ్గర అసత్యం ఆడాడు కనుక ఈ దారిద్ర్యం వచ్చిందని కనిపెట్టిన కృష్ణుడు కావాలనే వీళ్ళ ఆవిడ మనస్సులో ప్రవేశించి, లేకపోతే ఇంకెన్నో ఉన్నాయి కదా 4 గుప్పిళ్ళు అటుకులే యాచించి పట్టుకురావడం ఏంటండి ఆవిడ. కృష్ణుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఏ అరటిపండు ఇవ్వచ్చు కదా, లేదా ఇంకేదన్నా చెడని పదార్థాలు, ఆ రోజుల్లో జీడిపప్పులున్నాయి, కిస్మిస్సులున్నాయి, ఇలాంటివేవీ ఇవ్వకుండా కేవలం అటుకులే తెచ్చిందట. అదనమాట పరమాత్మ సంకల్పం. ఆ 4 గుప్పిళ్ళే తెచ్చింది, ఆ మూట పట్టుకొచ్చాడు ఈయన. అందుకని నా కోసం ఏం తెచ్చామని అడిగాడు. ఇతనికి ఐశ్వర్యం ఇవ్వాలంటే తనకి భగవంతుడికి ఏదో ఒక కానుక ఇవ్వాలి. కానుక ఇవ్వకపోతే ఐశ్వర్యం ఇవ్వడానికి లేదు. పాత పాపం పోవాలంటే అది కూడా అటుకులు తిన్నాడు కనుక అటుకులే తేవాలి. కానీ పాపం కుచేలుడు ఈ కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని చూచి సిగ్గుపడి, ఆయన పెట్టిన పాయసం ముద్దకి అటుకులకి ఏమైనా సంబంధం ఉందా, ఈ వైభవాన్ని చూశాను, ఎంతటి వైభవము కలిగిన కృష్ణుని దగ్గరకు వచ్చి పనికి మాలిన, చిరిగిపోయిన, చెమటతో తడిసిపోయిన గొడ్డలో కట్టిన అటుకులు ఎలా పెట్టగలను, పైగా కొన్ని అటుకులు పెడదామంటే కూడా ఇతని అసలు బాధ ఏంటో చెప్పమంటారా, ఈ వస్త్రం అంతా చెమటతో బాగా నారిపోయింది. ఇప్పుడు ఈ వస్త్రం నారిపోవడం వల్ల ఏమైపోయింది, అందులో ఉన్న అటుకులు కూడా రామరామ చెమట కంపుతాయి నిండిపోయి. ఇప్పుడు గుడ్డంతా తడిసిపోతే గుడ్డలో ఉన్న అటుకులు ఏమైపోతాయి మరి. ఓ శిష్యుడు ఉన్నాడు నాకు, పరుసు ఎప్పుడు ఇచ్చినా సంకలో పెడతాడు, ఇక పరుసు నేను ముట్టుకోలేను, పైగా పోయిన చొక్కా కూడా ఉండదాయి. అలాంటి సంకలో పెట్టిన పరుసు ఇస్తే ఈ గురువుగారు ఏమైపోతారు. అందుకని చాలా కాలం నుంచి హెచ్చరించిన ఆయన, ఇక మీద ఎప్పుడు సంకలో పెట్టగానే ఆయన నీకు పుణ్యం ఉంటుంది, వాయిదారి పరుసు అనుగోను.